వీసీడీ నెంబర్ 998 జరిగిన స్థానం సతనా మధ్యప్రదేశ్. మురళీ తేదీ 16/2/68 జరిగిన తేదీ 21/9/2008. ఓం శాంతి. ఈ రోజు రాత్రి క్లాసు 16/2/68. స్వయానికి నక్షత్ర రూపం ఆత్మ అని అనుకొని సోదర సోదరుని చూడండి. స్వయానికి నక్షత్రం అని అనుకోండి. ఒకటి మధ్యలో నేను ఆత్మ నక్షత్ర స్వరూపాన్ని. ఏ విధముగా గీతలో అన్నారు కదా, ధ్రువోర్ మధ్య స్థానం అవశ్య సమ్యక్ అని. ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో దుకటి మధ్యలో ఉన్న ఆత్మను ధ్యానం చేయండి. ఆత్మను అసలైన స్వరూపంలో స్తుతి చేయాలి. ఈ ఆత్మ జ్యోతి స్వరూపము, దాని యొక్క ప్రకాశం అనేది నేత్రాల నుండి వెలువడుతుంది. ఆత్మ అనేది ఎప్పుడైతే శరీరం నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ నేత్రాల నుండి ప్రకాశం తొలగిపోతుంది. స్వయానికి ఆత్మ అని అనుకోవాలి. మరియు ఇతరులను కూడా ఆత్మీయ రూపంలో చూడాలి. ఈ దుకటి మధ్యలో ఈ భూము యొక్క నక్షత్రాలు అనేది మెరుస్తున్నాయి. ఎవరికైనా అర్థం చేయించండి. త్రిమూర్తిని కూడా అర్థం చేయించాలి. త్రిమూర్తి శివుడు అని అంటారు. శివుడు జ్యోతిర్లింగం. లింగము అనగా స్తుతి చిహ్నం. జ్యోతి యొక్క లింగము. ఏ విధముగా మన ఆత్మలు అనేటివి జ్యోతిర్లింగము. అదే విధంగా ఆ పరంపిత పరమాత్మ కూడా జ్యోతిర్లింగము. కానీ వారు జన్మ మరణ చక్రానికి అతీతమైన వారు. మన ఆత్మలు జన్మ మరణ చక్రంలోకి వచ్చేటువంటివి. మరి వారు కూడా ఈ జన్మ మరణ చక్రంలోకి ఈ సృష్టి మీద రావడం జరిగింది అంటే ఓ మనకు 84 జన్మల యొక్క జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇంకెవరూ ఉండరు. ఏ విధముగా అర్జునుడితో భగవంతుడు అనేవారు అన్నారు, హే అర్జున్, నేను మీ యొక్క ముందు వెనుక జన్మల గురించి తెలుసు, కానీ మీకైతే తెలీదు. మన ఆత్మలనేటివి జన్మ మరణ చక్రంలోకి రావడంతో పూర్వజన్మ యొక్క విషయాలను మర్చిపోతాయి. కానీ ఆ పరంపిత పరమాత్మ జ్యోతిర్బిందువు అయితే జన్మ మరణ చక్రంలోకి రానే రారు. ఇందుకే వారికి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ యొక్క అసలైన జ్ఞానాన్ని తెలుసుకున్నవారు. వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో మనకు కూడా చెప్తారు. మీరు ఆత్మలు, ఆత్మకు కూడా మూడు కార్యాలు ఉంటాయి. ఆత్మ ఎప్పుడైతే ఆత్మీక స్థితిలో స్థిరమవుతుందో దివ్య గుణాలను ధరిస్తుంది. ఏవైతే దుష్ట గుణాలున్నాయో అవగుణాలున్నాయో వాటిని త్యాగం చేస్తుంది, వాటిని వినాశనం చేస్తుంది. మరియు ఏవైతే శ్రేష్ఠ గుణాలను ధరించిందో దివ్య గుణాలను దేవతా గుణాలను వారి యొక్క పాలనా కార్యాన్ని చేస్తుంది. ప్రతి ఆత్మ కూడా ఈ మూడు కార్యాలను చేస్తుంది. అదే విధముగా జ్యోతిర్బిందు బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ శివుడు వారు కూడా ఈ సృష్టి మీదకు వచ్చి మూడు కార్యాలను చేస్తారు. కానీ ఈ కార్యం అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే శరీరం అనేది ఉంటుందో. శివ జ్యోతిర్బిందువుకి తన శరీరం అయితే లేనే లేదు. మరి ఏ విధముగా కార్యాన్ని చేస్తారు? ఏ విధముగా కొత్త సృష్టి యొక్క స్థాపన చేస్తారు? మరియు ఏ విధముగా పురాతనమైన దుర్గుణాలు కలిగినటువంటి తమో ప్రధానమైన ప్రపంచం కలియుగి ప్రపంచాన్ని వినాశనం చేస్తారు? ఏ విధముగా కొత్త ప్రపంచం అనేది స్థాపన జరుగుతుంది? ఆ శివుడు ద
గర్భంలో జన్మ అనేది తీసుకోరు. కానీ గీతలో ఒక శబ్దం అనేది వచ్చి ఉన్నది, ప్రవేశం అని. ఏ విధముగా ఆత్మలు మనిషి ఆత్మలు ఉన్నాయో, ఎప్పుడైతే సూక్ష్మ శరీరాన్ని ధరిస్తుందో అప్పుడు కొందరిలో ప్రవేశిస్తుంది. భూత ప్రేతాలు అనేటివి ప్రవేశిస్తాయి కదా. ఎప్పుడైతే భూత ప్రేత ఆత్మలు అనేటివి ప్రవేశిస్తాయో, ఏమిటి నేను ప్రవేశించలేనా? నేను కూడా ప్రవేశిస్తాను. కానీ అలా కాదు. నేను కనకన లాంటి పాత్ర చేసేటువంటి సామాన్య మనిషి ఆత్మలో ప్రవేశిస్తాను అని. కానే కాదు, ఈ మనిషి సృష్టి ఒక నాటక రంగస్థలం. ఈ నాటక రంగస్థలం మీద పాత్రను అభినయించేటువంటి ఎంతమంది అయితే 500-700 కోట్ల మనిషి ఆత్మలు ఉన్నారో, ఆ మనిషి ఆత్మలలో ఎవరైతే హీరో పాత్రధారి ఆత్మ ఉన్నారో, నేను వారిలో ముక్కర్ రూపంలో ప్రవేశిస్తాను. మరియు ప్రవేశించి ఈ జ్ఞానాన్ని ఇస్తాను. నేను బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన చేస్తాను. మొదట ఈ పురాతనమైన శూద్ర సృష్టిని బ్రాహ్మణంగా చేస్తాను. నంబర్ 6 బ్రాహ్మణులు అనేవారు తయారవుతారు. 9 వంశాలకు చెందిన బ్రాహ్మణులు. మరియు ఆ బ్రాహ్మణులకు చదువు చదివించి దేవతగా చేస్తాను. బ్రాహ్మణులని వారినే అంటారు. ఏదైతే పరంపిత పరమాత్మ శివుడి యొక్క మహావాక్యాలను బ్రహ్మ యొక్క ముఖము ద్వారా బ్రహ్మ యొక్క ముఖం నుండి వెలువడినటువంటి వేదవాణి మీద శ్రద్ధ చూపిస్తారు. బ్రహ్మ యొక్క ఒడి నుండి జన్మ తీసుకున్న కారణంగా బ్రహ్మ యొక్క కుక్క వంశావళి బ్రాహ్మణులు అని అంటారు. ముఖం నుండి వెలువడినటువంటి జ్ఞానం నుండి జన్మ తీసుకుంటారో, ఆ
ప్రజాపితా బ్రహ్మను తమ యొక్క తల్లిదండ్రిగా భావిస్తారు. ఈ బృహది యొక్క సృష్టి బ్రహ్మల నుండి దేవతగా తయారు చేసేటువంటి సృష్టి పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. ఇది బ్రాహ్మణులు ఎవరైతే జ్ఞానాన్ని ధరించేటువంటి ఆత్మలు ఉన్నారో ఈశ్వరి యొక్క చదువును చదివేటువంటి ఆత్మలు ఉన్నారో వారు నెంబర్ వారిగా ఉంటారు. ఏ విధముగా ఏ స్కూల్ కాలేజీలలో నెంబర్ వారిగా విద్యార్థులు అనేవారు ఉంటారో కొందరు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేవారు, కొందరు సెకండ్ క్లాస్, కొందరు థర్డ్ క్లాస్, కొందరు ఫెయిల్ అయిపోతారు. అదే విధముగా ఆ పరంపిత పరమాత్మ ఈ సృష్టి మీదకు వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సృష్టి యొక్క రచన అనేది రచిస్తారు. ఆ బ్రాహ్మణులలో అందరూ ఒకే రకమైనటువంటి బ్రాహ్మణులుగా ఉండరు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథులు లాంటి బ్రాహ్మణులు ఉన్నారు, అత్యాచారి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అనేవారు ఒకరికి మించిన ఒకరు ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన వారు ఉంటారు. మరియు నీచ వంశానికి చెందిన బ్రాహ్మణులు కూడా ఉంటారు. కొందరు బ్రాహ్మణులు అలాంటి వారు కూడా ఉంటారు. ఏదైతే చెప్తారో అది చేస్తారు. చెప్తారు, చేస్తారు మరియు ఇతరుల ద్వారా కూడా చేయిస్తారు. వారి యొక్క మాట మరియు కార్యం అనగా నడవడిక ఒకే రకంగా ఉంటుంది. కొందరు అలాంటి వారు ఈశ్వరు యొక్క జ్ఞానాన్ని వింటారు చాలా, కానీ స్వయానికి ఆచరించరు. స్వయానికి ఆచరించరు వారు ఇతరుల ద్వారా ఆచరణ చేయించడం అనేది చేయలేకపోతారు. అలాంటి థర్డ్ క్లాస్ బ్రాహ్మణులు కూడా ఉంటారు. ఏ విధముగా రావణుడిని ప్రకాండ విద్వానుడనిగా ఒప్పుకుంటారు, చాలా జ్ఞానం కలిగిన వారు, కానీ ఆచరణలో కర్మలు అనేటి ఎలాంటివి నీచమైన కర్మలు చేసేవారు. వ్యభిచారాన్ని వ్యాపింపచేసేవారు.
పరాయి స్త్రీ మీద దృష్టి వేసేవారు. అలాంటి నీచ కేటగిరీకి చెందిన బ్రాహ్మణులు ఉంటారు. మరి వారిని మొదటి నంబర్ వంశానికి చెందిన బ్రాహ్మణులు అని ఎలా అనగలరు? అలాంటి నెంబర్ వారి నీచమైన కేటగిరీ చెందిన బ్రాహ్మణులు ఉన్నారో వారి నెంబర్ వారు నీచమైన ధర్మంలోకి వెళ్లి పడతారు. ఎప్పుడైతే ద్వైతవాది యుగం అనేది మొదలవుతుందో ద్వాపరయుగం నుండి కొందరు ఇబ్రహీం ఇస్లాం ధర్మంలోకి వెళ్తారు. కొందరు బుద్ధుడు బౌద్ధ ధర్మంలోకి వెళ్తారు. సనాతన ధర్మానికి చెందిన వారే. కానీ ఈశ్వరు యొక్క చదువుని సరిగ్గా చదవని కారణంగా అసంపూర్ణత్వం అనేది ఉంటుంది. ఆ కొరత అనేది వారిని వేరే ధర్మాలలోకి కన్వర్ట్ చేయిస్తుంది. కొందరు క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్తారు. కొందరు మొహమ్మద్ వచ్చిన తరువాత ముస్లిం ధర్మంలోకి వెళ్తారు. మనందరికి కూడా తెలుసు, భారతవాసీలు వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయి ఉన్నారు అని. అయితే వేరే ధర్మానికి ఎవరైతే పక్కాగా ఉంటారో వారు ఎప్పుడూ కన్వర్ట్ కారు. కన్వర్ట్ అవుతూ భారతవాసి సనాతన ధర్మం యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే సనాతన ధర్మానికి చెందిన ఆత్మలు బ్రహ్మచర్యాన్ని విశేషంగా ఒప్పుకునేవారు అవుతారు. పవిత్రతకు మాన్యత ఇచ్చేవారు అవుతారు. మరియు మిగిలిన వేరే వేరే ధర్మాలు ఉన్నాయో ప్రత్యేకించి విదేశీ ధర్మాలు, లెఫ్టిస్ట్ విరుద్ధమైన మార్గంలోకి తీసుకెళ్తారు. మరియు ఈ సృష్టికి చెందిన ఆత్మలున్నారో వారిని విరుద్ధ మార్గంలో పడేస్తారు. వ్యభిచారులుగా అవుతారు మరియు వ్యభిచారులుగా తయారు చేస్తారు. లెక్కలేనంత సృష్టిని ఉత్పన్నం చేస్తారు. ఏ విధంగా జంతువులలో వరాహం అనేది ఎంతమంది సంతానానికి జన్మనిస్తుంది? శునకం అనేది ఎంతమందికి జన్మనిస్తుంది? అదే విధంగా మనుషుల్లో కూడా జంతువులుగా అయ్యే విషయం కాదు. జంతువులు లాంటి కర్మలు చేసే విధంగా మనుషులు అవుతారు. అది ఇస్లాం ధర్మం కానివ్వండి, క్రిస్టియన్ ధర్మం కానివ్వండి, ఎన్నో ఎన్నో వివాహాలు అనేది చేస్తుంటారు. ఎన్నో విడాకులు ఇస్తుంటారు, డైవర్స్ ఇస్తుంటారు. అనగా ఎంతో మంది హృదయాలకు దుఃఖం కలుగుతుంది కదా. అయితే అలాంటి ఆత్మలు అనేటివి ఆ దుఃఖం ఇచ్చేటువంటి ధర్మాలలో వెళ్లి జన్మ తీసుకుంటాయి. ఈశ్వరుడు రావడంతో ఈశ్వరుడు యొక్క చదువు అనేది చదవరు. అయితే ఈశ్వరుడు నర అర్జునుడిని నారాయణ దేవతగా తయారు చేసేవారు. భగవంతుడు అనేవారు ఈ సృష్టి మీదకి వస్తారు, మనుషుల్ని దేవతగా తయారు చేయడానికి. ఈ కార్యం అనేది ఈ ప్రపంచంలో ఎంత ధర్మపితలు ఉన్నతోన్నతమైన వారు ఉన్నారో, గ్రేట్ ఫాదర్స్ అని అనడం జరిగిన వారు, ఇబ్రాహీం, బుద్ధ్, క్రైస్ట్, గురునానక్ మొదలగు వారు, ఎవరు కూడా మనుషుల్ని దేవతగా తయారు చేయడం జరగదు. ఒక్క భగవాన్ పరంపిత పరమాత్మ శివుడే. వారు వచ్చి అలాంటి ఆత్మీక చదువు అనేది చదివిస్తారు. మనిషి ఆత్మలు ఒకే ఒక్క జన్మలో నరుడి నుండి నారాయణ లాంటి ఆత్మగా అయిపోతారు. మరి దేవత కూడా ఎలాంటి దేవత? అలాంటి దేవతగా తయారు చేస్తారు. వారికి శాస్త్రాల్లో ఎటువంటి నిందలు లేవు. ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు శాస్త్రాల్లో నిందలున్నాయి. కానీ నారాయణకి ఎటువంటి నిందలు అనేది లేవు. ఇందుకే ఈ భారతదేశంలో లక్ష్మీనారాయణకు స్తుతి చిహ్నంగా ఎన్నో పెద్ద పెద్ద భవ్య మందిరాలు అనేవి తయారవుతాయి. నరనారాయణుడికి ఎంతో జ్ఞానం అనేది ఉంది, ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయితే భగవంతుడు శివుడు వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల నుండి దేవతగా తయారు చేస్తారు. కానీ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగానే అవుతారు. నెంబర్ వారి వంశాలలో జన్మ తీసుకునేవారు.
ఆచరణ చేసేవారు. మరియు ఆ బ్రాహ్మణులను దేవతలుగా కూడా తయారు చేస్తారు. మరి దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? బ్రహ్మ ద్వారా అయితే బ్రాహ్మణులుగా అవుతారు. దేవతలుగా తయారు చేయడానికి శ్రేష్ఠ దేవతే కావాలి కదా. లేదు అంటే నెంబర్ వారు దేవతలు అనేవారు దేవతలుగా తయారు చేయగలరా? ఇందుకే భారతీయ పద్ధతి విధానాలలో ఈ గాయనం అనేది ఉంది. అంటారు ఉన్నతోన్నతమైన దేవత అని. దేవదేవ్ మహాదేవ్ వీరు రెండో మూర్తి. వారిలో ఆ నిరాకార శివ జ్యోతిర్బిందు ప్రవేశిస్తారు. తప్పకుండా బ్రాహ్మణులు ఏదో ఒక శ్రేష్టమైన బ్రాహ్మణులే అయి ఉంటారు. ఇందుకే శంకరుడికి కూడా యజ్ఞోపవీతాన్ని చూపిస్తారు. వారి యొక్క చిత్రంలో చూసి ఉంటారు కదా. భుజం యందు మూడు దారాలు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని చూపించారు. మరియు వారు కిలక కేటగిరీకి చెందిన దేవత. కిలక బ్రాహ్మణులుగా అయ్యేవారు. చిన్న చిన్న దేవతలు కాదు. జ్ఞాన యొక్క లెక్క అనుసారంగా వారిని సతాండ జ్ఞాని అని ఒప్పుకుంటారు. జ్ఞానం అనే మూడో నేత్రాన్ని చూపిస్తారు. త్రినేత్రి అని అంటారు. ఈ మూడో నేత్రము స్వయం పరంపిత పరమాత్మ శివుడు. వారు ద్రుపటి యొక్క మధ్యలో ప్రవేశిస్తారు. మరియు ప్రవేశించి వారి యొక్క ఉన్నతమైన చదువు ఆధారంగా శ్రేష్టాతి శ్రేష్టమైన స్టూడెంట్ గా అయ్యేటువంటి ఆధారంగా వారికి విశ్వ యొక్క చక్రవర్తాన్ని ఇస్తారు. ఇందుకే ఈ రోజుల్లో కూడా గాయనం అనేది ఉంది. హర హర మహాదేవ్ శంభో కాశీ. కొందరు అన్నారు విశ్వనాథ్ గంగే అని. తండ్రి అన్నారు విశ్వనాథ్ గంగే. ఈ యోగ బలం యొక్క ఆధారంగా స్వయానికి ఆత్మ అని అనుకుని ఆ పరంపిత పరమాత్మ శివుణ్ణి మరించేటువంటి శ్రేష్టమైన బ్రాహ్మణులుగా అవుతారో ఏ శ్రేష్టమైన కేటగిరికి చెందిన బ్రాహ్మణులు. వారే శంకరుడి యొక్క నామరూపాల ద్వారా ప్రపంచం మీద ప్రత్యక్షమవుతారు. మొత్తం సృష్టిలో ఒకే ఒక్క దేవత ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క మధ్యలో వారి యొక్క పేరు శివుడి యొక్క జతలో జోడిస్తారు. ఏ విధముగా శివుడు అనేవారు సదా స్వయస్థితిలో స్థిరమయ్యేవారో మనసును ఏ విధముగా సదా సమయం కంట్రోల్ చేసి ఉన్నారు. వారి యొక్క మనసు అనేది ఎప్పుడు చెల్లించదు. అదే విధముగా ఆ పురుషార్థి వ్యక్తిత్వము శంకర్ యొక్క నామరూపాల ద్వారా ప్రపంచీయుడిగా ప్రత్యక్షమవుతారు. వారి యొక్క మనసు చదువు అనేది పూర్తయిన తరువాత ఫైనల్ పరీక్షలో దాటిన తరువాత ఈ జన్మలో ఎప్పటికీ కూడా చెలించదు. శివ సమానమైన స్టేజీని పొందుకుంటారు మరియు వేరొక ఆత్మలు మనసును కంట్రోల్ చేయడంలో నెంబర్ వారిగా ఉంటారు. ఇందుకే వారి యొక్క పేరు శివుడితో జోడించడం జరగదు. శివుడి యొక్క జతలో కేవలం శంకరుడి యొక్క పేరు అనేది జోడిస్తారు. ఏ కార్యాన్ని చేస్తారు? చేసి చేయించే వారైతే శివ పరమాత్మే అయ్యారు. శంకర ద్వారా ఏ కార్యాన్ని చేస్తారు ఈ ప్రపంచంలో ఏ మనుషులు కూడా? ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ఏ దేవత కూడా చేయడం జరగదు. ఈ రోజుకి 2500 సంవత్సరాల క్రితం యొక్క చరిత్ర అనేది లభిస్తుంది. ఆ చరిత్రలో పెద్ద పెద్ద ధర్మపితలు దిగ్గజులు అనేవారు వచ్చి ఉన్నారు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద ధర్మాలు అనేది వ్యాపింపచేశారు. వారికి కోట్ల కొలది ఫాలోవర్స్ ఉన్నారు. క్రైస్తకి ఈ సమయం 150 కోట్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇబ్రాహీం కూడా తక్కువేం లేదు. దునియా మే ఇతనే జామే సమయ
ప్రపంచంలో ఎంత ఎక్కువ సమయం వరకు ఇస్లామిల్ అనేవారు శాసనం చేశారు? మొత్తం ప్రపంచం యొక్క మధ్యలో అంత ఎక్కువ సమయం వరకు ఏ ధర్మస్థులు కూడా శాసనం చేయలేదు. ఈ క్రిస్టియన్స్ యొక్క శాసనం అనేది ఇప్పుడు 200-250 సంవత్సరాల లోపల జరిగింది. అయితే ఇద్దరు యొక్క ఫాలోవర్స్ సంఖ్య అనేది పగలు 2 రెట్లు రాత్రి 4 రెట్లు లెక్కన పెరుగుతూ వచ్చింది. కానీ వారనేవారు వారి ధర్మం యొక్క స్థాపన కార్యాన్నే చేశారు. కానీ ఆ ధర్మాలలో పురాతనమైన పద్ధతి విధానాలు అనేది వ్యాపిస్తూ వచ్చాయో అంధశ్రద్ధ అంధవిశ్వాసాన్ని వ్యాపింపచేసేటువంటి పద్ధతి విధానాలు ఆ పద్ధతి విధానాల యొక్క వినాశనం అనేది చేయలేదు. అది ఇస్లాం ధర్మం కానండి, క్రిస్టియన్ ధర్మం కానండి, బౌద్ధ ధర్మం కానండి, ముస్లిం ధర్మం కానండి, సిక్కు ధర్మం కానండి, సన్యాసులు కానండి, ఎవరైనా కానండి, కానీ ఆ ధర్మాలలో తమో ప్రధానమైన వృత్తి వ్యాపించడం జరిగిందో ధర్మం పేరు మీద అందరూ ఈ రోజు అధర్మస్తులుగా అయి ఉన్నారు. ఆ అధర్మీల యొక్క వినాశనం అనేది ఎవరు చేయలేదు. ఆ విధముగా గీతలో రాసి ఉంది. ధర్మ సంస్థాపనార్థాయ అని సద్ధర్మాన్ని నేను వచ్చి స్థాపన చేస్తాను. మరియు ఏవైతే అసత్య ధర్మాలు ఉన్నాయో అధర్మీలు ఉన్నారో విధర్మీలు ఉన్నారో ధర్మాన్ని ఒప్పుకోని వారు వారందరి యొక్క వినాశనం నేను చేస్తాను. ఈ కార్యము ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయడం జరగలేదు. ఈ కార్యము శంకరుడి ద్వారా సంపన్నమవుతుంది. ఎప్పుడైతే సృష్టి కలియుగ యొక్క అంతిమంలో పూర్తిగా తమోప్రధానంగా అయిపోతుందో ఆ తమోప్రధానమైన రాక్షసి సృష్టి యొక్క పరంపిత పరమాత్మ శివుడు శంకర ద్వారా వినాశ కార్యాన్ని చేయిస్తారు. ఇందుకే శంకరుడి యొక్క పేరు జతలో ఏమంటారు? హర హర్ భం భం అని అంటారు. భం అనే శబ్దం యొక్క ఉచ్చారణ కూడా చేస్తారు. అయితే మొత్తం ప్రపంచం అనేది ఈ అణుబాంబుల ద్వారా వినాశనం జరుగుతుందో ఏవైతే పెద్ద పెద్ద అణుబాంబుల్ని తయారు చేసి ఉంచి ఉన్నారో ఆ ఇస్లాములు మరియు క్రిస్టియన్స్ అనేవారు వారిది ఎప్పుడైతే పేలుతుందో పృథ్వీ అనేది కదలాడుతుంది పెద్ద పెద్ద భూకంపాలు అనేది వస్తాయి మరియు ఆ భూకంపాలు ఎంతో లోతైనవి మరియు విశాల రూపంలో వస్తాయి ఏదైతే ప్రపంచంలో ఎన్నెన్నో వరుసలు అంతస్తుల్లో మేడలు తయారై ఉన్నాయో వందంద అంతస్తుల కంటే కూడా ఎక్కువైన ఇల్లులు అనేది తయారవుతున్నాయో పెద్ద పెద్ద నగరాలలో వేల కొలది ఆ మల్టీ బిల్డింగ్ లో మనుషులు అనేవారు ఉన్నారు ఆ మొత్తం బిల్డింగ్లు అనేటివి చీటిపేటల్లాగా నాశనమైపోతాయి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద మృత్యు అనేది జరుగుతుంది భూకంపం యొక్క ఆధారంగా ఇందుకే శంకరుడి యొక్క పేరు జతలో బం బం శబ్దాన్ని ఉపయోగిస్తారు ఈ అణుబాంబులు తయారు చేసేటువంటి వైజ్ఞానికులు ఉన్నారు వారికి ప్రేరణ అనేది ఇచ్చేవారు స్వయం శంకరుడి యొక్క పాత్రధారి బుద్ధి యోగం యొక్క శక్తి ద్వారా వారి యొక్క బుద్ధిని మరలింప చేస్తారు ఆ వైజ్ఞానికులు యందు అంత శక్తి అనేది లేదు వారు తయారు చేసినటువంటి రచన యొక్క విస్ఫోటం చేయడం అనేది వారిలో ఎవరైతే పరిపక్వ ఆత్మలున్నారో ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి యొక్క శరీరాన్ని గ్రహించేవారు అలాంటి శంకరుడు మరియు శంకరుడు యొక్క ఫాలోవర్స్ మహారుద్రుడు రుద్రుడి యొక్క ఫాలోవర్స్ రుద్రధనులు వారి యొక్క పూర్తి ఫాలోవర్స్ ఆ వైజ్ఞానికులలో ప్రవేశించి వారి యొక్క బుద్ధిని మరలింప చేస్తారు మరియు ప్రపంచం యొక్క వినాశనం అనేది జరుగుతుంది కానీ ఈ కార్యం అనేది అప్పటి వరకే ఆగి ఉంది ఎప్పటి వరకైతే దివ్య గుణాల యొక్క స్థాపన కార్యం అనేది ఆ బ్రాహ్మణులలో శ్రేష్టాది శ్రేష్టమైన బ్రాహ్మణులు ఉన్నారు. ఉన్నతోన్నతమైన వంశానికి చెందిన వారు. ఆ దివ్య గుణాల యొక్క స్థాపన అనేది ఎప్పటి వరకైతే వారి లోపల పూర్తిగా ధరించారో వారి యొక్క పరీక్ష కూడా జరుగుతుంది. ఎవరైతే పరీక్షలో పాస్ అవుతారో ఎనభై నాలుగు జన్మల చక్రంలో మొదటి చక్రం ఏదైతే మొదటి జన్మ ఉందో నారాయణ యొక్క రాజ్యంలోకి వచ్చేవారి యొక్క అలాంటి ఆత్మలు ఈ సృష్టి మీద ఎవరైతే ప్రకృతి మాత ఉన్నారు ఆ ప్రకృతి మాత యొక్క సంరక్షణలోకి వస్తారు. వారి యొక్క స్వయానికి ప్రకృతి స్వభావం అనేది పరివర్తన అవుతుంది. ఎవరి యొక్క స్వభావ సంస్కారాల యొక్క ప్రకృతి అనేది పరివర్తన కాదో ప్రకృతి అనేది వారికి సంరక్షణ అనేది ఇవ్వదు. ప్రకృతి పరంపిత పరమాత్మ యొక్క ప్రకష్టమైన రచన. పాలకి పాలు నీరుకు నీరు వేరుగా చేసేవారిది. ఇందుకే ముసలమాన్ల యొక్క శాస్త్రాల్లో కూడా రాసి ఉంది ఎప్పుడైతే ఆగకుండా వినాశనం అనేది జరుగుతుందో అనగా కుండపోతుగా వినాశనం జరుగుతుందో ఎవరైతే భగవంతుడి యొక్క బంధువులు ఉన్నారో వారు చాలా సుఖీలుగా ఉంటారు. భగవంతుడి యొక్క ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అనేది వారిని చాలా సుఖీలుగా ఉంచుతుంది. మరియు భగవంతుడిని మరియు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారి మీద విపత్తులు అనేటివి వస్తాయి. ఆ విపత్తులను ఎదుర్కొంటూ లాస్ట్కి మొత్తం ప్రపంచం అంతా కూడా సమాప్తమైపోతుంది. మరియు కొత్త ప్రపంచ యొక్క స్థాపన జరుగుతుంది. దానిలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ప్రపంచంలో 9 అలాంటి ధర్మాలు ఎక్కువలో ఎక్కువ సంఖ్యలో వ్యాపించబడి ఉన్నారు. మొదటి నెంబర్ పురాతనమైనటువంటి అతి పురాతనమైన ధర్మం అనేది సనాతన ధర్మమే. భగవంతుడు శివుడు అనేవారు బ్రహ్మ ద్వారా ఎవరి యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు? ఆ జ్ఞానాన్ని తీసుకునే వారిలో శ్రేష్టమైనటువంటి నలుగురు మానసపుత్రులయ్యారు. సనత్, సనాతన్, సనందన్, సనత్ కుమార్. వారిలో కూడా శ్రేష్టాతి శ్రేష్టమైన సంతానం జ్ఞానం కలిగినటువంటి ఆత్మ. యోగి యొక్క ఆత్మ, వారి యొక్క టైటిల్లే అయింది యోగేశ్వర్ సనత్ కుమార్ అని. యోగిలకు ఈశ్వరుడు, ఈశ్వరులనే వారు ఇద్దరు నలుగురు ఉండరు. వాస్తవంగా శంకరుడి యొక్క మరొక పేరు యోగీశ్వర్ సనత్ కుమార్ అయింది. ఆ సనత్ కుమార్ ద్వారా ఏదైతే ధర్మం స్థాపన జరిగిందో ఆ ధర్మం పేరు అనేది సనాతన ధర్మం అని అనడం జరిగింది. ఏ విధముగా వేరే వేరే ధర్మాలు ఉన్నాయో, క్రైస్తు ద్వారా క్రిస్టియన్ ధర్మం, బుద్ధుడి ద్వారా బౌద్ధ ధర్మం, ధర్మపిత యొక్క ఆధారముగా ధర్మం యొక్క పేరు పడుతుంది. అదే విధముగా బ్రహ్మకు ఎవరైతే శ్రేష్టాతి శ్రేష్టమైన సంతానమయ్యారో అతి శ్రేష్టమైన బ్రాహ్మణుడు, వారి ద్వారా ఏదైతే బ్రాహ్మణ ధర్మం స్థాపన అయినదో ఆ బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు అనేవారు నెంబర్ వారీగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఈ రోజుల్లో కూడా ఆ బ్రాహ్మణులకి పూజించడం జరుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణులు శ్రేష్టమైన వారు లేదు అన్నట్లయితే వారి యొక్క పూజ ఎలా జరుగుతుంది? బ్రాహ్మణులు అయితే రావణుడు కూడా ఉండేవారు, కుంభకర్ణుడు కూడా ఉండేవారు, మేఘనాథుడు కూడా ఉండేవారు, మరి వారి యొక్క పూజ ఎందుకు జరగడం లేదు? వారు బ్రాహ్మణులైతే అయ్యారు కానీ చదువు అనేది పూర్తిగా చదవకుండా ఉన్న కారణంగా నీచ వంశానికి చెందిన బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవత 16 కలల సంపూర్ణులుగా అయితే కాలేదు. అదే ఇప్పుడు ఇద్దరు మూర్తుల యొక్క విషయం అనేది ఎదురుగా వచ్చింది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన, మరియు శంకర ద్వారా ఏదైతే అస్వీ బ్రాహ్మణుల యొక్క సృష్టి ఉందో దాని యొక్క వినాశనం అనేది మొదట జరుగుతుంది. దాని తరువాత ప్రపంచంలో వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయి ఉన్నారు భారతవాసీలు. అయితే ముందెప్పుడో వారు బ్రహ్మ యొక్క సంతానంగా ఉండేవారు. ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్వం ఎప్పుడైతే కొత్త సృష్టి యొక్క స్థాపన జరిగినదో ఇప్పుడు కన్వర్ట్ అయి ఉన్నారు. వారి యొక్క నంబర్ కూడా అవుతుంది. కానీ వారు ఏ నంబర్ యొక్క చదువు చదవడానికి హక్కుదారులుగా అవుతారో అదే నంబర్ యొక్క ప్రాప్తి అనేది పొందుకుంటారు. మొదటి మూర్తి బ్రహ్మ, రెండవ మూర్తి శంకరుడు, అదే వారి ద్వారా అస్త్రీ సృష్టి యొక్క వినాశన కార్యం అనేది సంపన్నమవుతుంది. శ్రేష్ట బ్రాహ్మణుల యొక్క సృష్టి అనేది ఉండిపోతుంది. ఎవరైతే బ్రాహ్మణుల నుండి దేవతగా పక్కా 16 కళలు సంపూర్ణులుగా అయ్యేవారు ఉన్నారో వారి యొక్క సంఖ్య అనేది ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటుంది. ఎంత సంఖ్య ఉంటుంది? తొమ్మిది లక్షల నక్షత్రాలు అనేది ఆకాశంలో గాయనం ఉంది. కానీ ఆ 9 లక్షల నక్షత్రాలు అనేది ఆకాశంలో జడత్వమైనటువంటి నక్షత్రాలు. మరియు ఈ ప్రపంచంలో 500-700 కోట్ల మనిషి సృష్టి ఉందో దాని మధ్యలో ఈ 9 లక్షల ఆత్మరూపీ నక్షత్రాలు అలాంటివి చైతన్య నక్షత్రాలు. అయితే ప్రపంచంలో ఎప్పుడైతే వినాశనం అనేది జరుగుతుందో కలియుగ యొక్క అంతిమము సత్యుగ యొక్క ఆదిలో అప్పుడు ఆ నక్షత్రాలు అనేటివి మొత్తం సృష్టి మీద జ్ఞానమనే మెరుపుని వ్యాపింపచేస్తారు. జ్ఞానమనే ప్రకాశాన్ని వ్యాపింపచేస్తారు. ఈ 84 జన్మల చక్రంలో మొదటి జన్మ చక్రంలో జన్మ తీసుకునేటువంటి ఆత్మలు సత్యుగాన్ని 16 కళల సంపూర్ణులు అని అంటారు. త్రేతాను 14 కళల సంపూర్ణులు అని అంటారు. ద్వాపరయుగం ద్వైతవాది ప్రపంచం అయిన కారణంగా 8 కళల సంపూర్ణమైనది. అది కూడా ప్రారంభంలోనే. ప్రతి యుగంలో నెమ్మది నెమ్మదిగా కళ్ళలు అనేటివి తగ్గుతూ వస్తాయి. కలియుగ యొక్క అంతిమంలో కళాహీనత అనేది వస్తుంది. ఈ ఆత్మ యొక్క మొత్తం శక్తి అనేది సమాప్తమవుతుంది. ఈ బిందు బిందు ఆత్మలు అనేటివి ఒక రకముగా బ్యాటరీ అయ్యే. ఆత్మరూపి బ్యాటరీ అది చార్జ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరైతే జనరేటర్ ఉన్నారో పరంపిత పరమాత్మ శివుడు వారు ఈ సృష్టి మీదకి ఎప్పుడైతే వస్తారో సహజ జ్ఞానము సహజ రాజయోగము ద్వారా ఈ ఆత్మరూపి బ్యాటరీలను చార్జ్ చేస్తారు. కొన్ని ఆత్మలు 16 కలల సంపూర్ణులుగా అవుతాయి. వారు సత్యుగ యొక్క ప్రారంభం నుండి జన్మ తీసుకోవడం మొదలు పెడతారు. పూర్తిగా 84 జన్మల చక్రాన్ని తీసుకోవడానికి నిమిత్తమవుతారు. ఆల్రౌండ్ పాత్రధారి ఆత్మలు 900,000 మంది. నవలక హారం అనేది కూడా ప్రసిద్ధమైనది. కథ అనేది ఉంది కదా, రాణి యొక్క కంఠంలో నవలక హారము అని. వారు ఏ రాణి? వారైతే స్థూలమైన హారము అని అనుకుంటారు. వాస్తవంగా ఉన్నతోన్నతమైన రాణి అనండి మహారాణి అనండి, వారు లక్ష్మి. నారాయణ యొక్క రాణి ఈ 900,000 మంది ఆత్మరూపి చైతన్య నక్షత్రాల యొక్క కంఠహారం ధనించి ఉంటుంది మరియు అందరిని పాలన చేస్తుంది. అలాంటి పాలన అనేది లక్ష్మీనారాయణులు అనేవారు ఈ సృష్టిలో మొదటి జన్మలో చేశారో అలాంటి పాలన అనేది ఈ ప్రపంచంలో ఏ రాజు కూడా చేయడం అనేది జరగలేదు. శ్రేష్టాతి శ్రేష్టమైన పాలన ఈ లక్ష్మీనారాయణ యొక్క కంబైన్డ్ రూపమే మహానారాయణ్ మహాలక్ష్మి యొక్క రూపంలో పూజింపబడతారు. వారికి 4 భుజాలు చూపించడం జరుగుతుంది. లేదు అంటే అలాంటి మనిషి అనేవారు ఎవరు ఉండరు. 4 భుజాలు కలిగిన వారు భుజాలు అంటేనే సహయోగులు.
लक्ष्मी नारायण के राशि में वो
ఆ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యంలో ఆ శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఆత్మలు అలాంటి సహయోగులుగా అవుతారు. రాజ్య అధికారి యొక్క రూపంలో బ్రహ్మకు 1000 భుజాలు అని గాయనం ఉంది. ఆ 1000 భుజాల రూపి బ్రాహ్మణులు బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యేవారు. ఆ దేవాత్మలు సత్యుగం యొక్క ఆది 84 జన్మల చక్రం యొక్క మొదటి జన్మలు ఈ నారాయణకి నెంబరి వారిగా రాజ్యాధికారులుగా అవుతారు. మరియు అలాంటి రాజ్య అధికారులుగా అవుతారు మొత్తం రాజ్యం సంపూర్ణ సుఖీలుగా అవుతారు. మొత్తం రాజ్యంలో మొత్తం ప్రజల యొక్క మెంటాలిటీ అనేది అలా అవుతుంది. ఈ నారాయణ అనేవారు మా యొక్క రాజు కాదు, వీరు మా యొక్క తండ్రి అని. ఏ విధముగా పరివారంలో తండ్రి అనేవారు ఉంటారో పిల్లలు కూడా ఉంటారు. ఒకవేళ తండ్రి యొక్క అంగడి అయినట్లయితే కేవలం తండ్రి అంటారా, ఇది నా యొక్క అంగడి, నా యొక్క వ్యాపారం, నా యొక్క కర్మాగారము అని. పిల్లలు కూడా ఏమంటారు, మా యొక్క కర్మాగారము అని, నా యొక్క అంగడి అని. ఆ 9 లక్షల మంది ప్రజలున్నారు, వారు అలాంటి అనుభవాన్ని చేస్తారు, ఇది మా రాజ్యము అని. ఇది ఒంటరిగా ఒక్క నారాయణ యొక్క రాజ్యం కాదు, ఎవరి యొక్క రాజ్యము, నా రాజ్యము అని. నా తండ్రి మరియు నా రాజ్యం, ఈ రోజుకి చెందిన రాజులలో సింహాసనం మీద కూర్చొని ఉన్నారు, ఎంతో స్వార్థీలు, మరియు 84 జన్మలలో మొదటి నారాయణుడు వారు ఎంతగానో స్వయం స్థితిలో స్థిరమై ఉండేవారు. పరమార్థి ఆత్మ అటువంటి రాజ్య యొక్క స్థాపన అనేది పరంపిత పరమాత్మ శివుడు అనేవారు ఇప్పుడు వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యాన్ని విష్ణు రాజ్యము అని అనడం జరుగుతుంది.
ఇది
ఇందుకే విష్ణు యొక్క పాలన అనేది గాయనం ఉంది. విష్ణు అనేటువంటి నాలుగు భుజాలు కలిగిన దేవత అనేవారు ఉండరు. స్థూల భుజాల యొక్క విషయం కాదు, నలుగురు సహయోగి ఆత్మలు ఈశ్వరి యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఆ విధముగా తయారవుతారు. వారి యొక్క స్వభావ సంస్కారాలు అనేది కలిసి ఒక్కటిగా అవుతాయి. విష్ణువు అని గాయనం ఉంది. బ్రహ్మ యొక్క రూపంలో సృష్టి యొక్క నిర్మాణ సమయంలో ఏ ఆత్మ పాత్రని చేస్తారో వారు భారత్ కి ప్రసిద్ధి చెందినటువంటి ఆత్మ కృష్ణుడు. మరియు శంకరుడి యొక్క రూపంలో పాత్ర చేసేటువంటి ఆత్మ ఉన్నారు. వారు ఈ భారత్ కి చెందినటువంటి ప్రసిద్ధమైన ఆత్మ రాముడు. రాముడు మరియు కృష్ణుడు మరియు వీరి యొక్క సయోగిని శక్తులు రాధ మరియు సీత. ఈ నలుగురు యొక్క సంస్కారం అనేది కలిసి ఒక్కటిగా అవుతుందో పాలఖండమైపోతుంది. ఈరోజు భార్యాభర్తలలో ఎంతగానో కోట్లాట్లు జరుగుతాయి, ఎంతగానో సంస్కారాలు అనేటివి ఢీకొంటుంటాయి. ఎందుకు జరుగుతుంది? కానీ అయ్యారు భారతవాసీలే కదా, తిరిగి ఎందుకు ఢీకొంటారు? ఇందుకే జరుగుతుంది. ఈ 2500 సంవత్సరాలకి చెందిన ఈ ద్వైతవాది యుగాలలో ఎవరైతే శాసనం చేస్తూ వచ్చారు, ధర్మ నేతలు ఉన్నారు, ధర్మపితలు ఉన్నారు, వారు ద్వైతవాది ధర్మాలను వ్యాపింపచేశారు. ఆ అధర్మీలు విధర్మీల యొక్క సాంగత్యంలోకి వస్తూ వస్తూ భారతవాసీలు వారి యొక్క విపరీత సంస్కృతిని స్వీకరించారు. ఈ రోజుకి కూడా భారత్ కి చెందిన వారు ఈ విదేశాలను విదేశాల యొక్క సంస్కృతిని ఎంతగానో స్వీకరిస్తూ వస్తున్నారు. మరియు మెంటాలిటీ అనేది ఎందుకు దిగుతూ ఉంది? ఎక్కడ ఈ రోజుల్లో స్త్రీ పురుషుల యొక్క మెంటాలిటీ, యుగల్స్ యొక్క మెంటాలిటీ? ఎక్కడ లక్ష్మీనారాయణ లాంటి యుగల్స్ ఉన్నారో? తొమ్మిది లక్షల మంది, దానిలో 4.5 లక్షల మంది యుగల్స్. వారి యొక్క మెంటాలిటీ? ఆత్మీక స్థితి కలిగిన వారు. దేహభిమానం అనేది నామమాత్రం, గుర్తు కూడా ఉండదు. రెండిట్లో ఎంతగానో భూమి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. అయితే ఈ ముగ్గురు దేవతలు ఉన్నారు, వారి ద్వారా పరంపిత పరమాత్మ శివుడు ఈ ముగ్గురు మూర్తుల ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన, పాత సృష్టి యొక్క వినాశనం, కొత్త సృష్టి యొక్క పాలనా కార్యాన్ని చేయిస్తారు. ఈ కార్యం అనేది ఇప్పుడు సంపన్నమవుతూ ఉంది. దానికి శృతి చిహ్నంగా ఈ రోజుల్లో కూడా ఈ భారతదేశంలో జెండారోహణ అనేది ఎప్పుడైతే చేస్తారో, పాట పాడుతారు విశ్వవిద్యాన్ని చేసి చూపించండి అని. అరే, స్థూల వస్త్రాల యొక్క జెండా అనేది విశ్వవిద్యాన్ని చేస్తుందా? ఒకవైపు శాస్త్రాల్లో రాసి ఉంది ఈ శరీరమే వస్త్రము అని. అయితే బుద్ధిలోకి రాదు. కొందరు శరీర రూపి 3 వస్త్రాలు ఉన్నాయి అని. బ్రహ్మ, విష్ణు మరియు శంకరులు. వీరి యొక్క సమ్మిళిత ప్రయత్నంతో మొత్తం విశ్వంలో ఈ ఈశ్వరీయ జెండా అనేది ఎగరవేశారు. భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు ఈ ముగ్గురు శరీర రూపి వస్త్రాలను ఈ ప్రపంచ ఎదుట ప్రత్యక్షం చేయడానికి వచ్చి ఉన్నారు. శివుడైతే అప్రత్యక్షమైన వారు, అనగా ప్రత్యక్షంగా ఉండరు, అవ్యక్తమైన వారు. సదా జ్యోతిర్బిందు, సదా శివుడు అని అనడం జరుగుతుంది. కానీ వారు ఎవరి ద్వారా ప్రత్యక్షమవుతారు, వ్యక్తమవుతారు? ముగ్గురి మూర్తుల ద్వారా. ఈ ముగ్గురు మూర్తులు కూడా ఇప్పుడు ప్రపంచంలో ప్రాక్టికల్లో చైతన్యంలో కార్యాన్ని చేస్తున్నారు. కానీ జ్ఞానం అనే 3వ నేత్రం ద్వారా వీరిని గుర్తించే విషయం ఎవరియందు ఎంత జ్ఞానం అనేది లోతుగా ఉంటుందో వారు అంతగా ఈ ముగ్గురు మూర్తుల్ని గుర్తించి వారికి సహయోగిగా అవ్వచ్చు. త్రిమూర్తి శివుణ్ణి గుర్తించలేదు అంటే సహయోగిగా కాలేదు అంటే వారు జన్మ జన్మాంతరాలు రాజ్యాధికారులుగా కూడా కాలేరు. ఎందుకంటే ఒక్క భగవంతుడు శివుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సహజ జ్ఞానము మరియు సహజ రాజయోగం యొక్క ఆధారముగా జన్మ జన్మాంతరాల యొక్క రాజత్వాన్ని చేయిస్తారు. లేదు అంటే ఈ ప్రపంచంలో అలాంటి ఏ కాలేజీ స్కూల్ అనేది లేదు. అక్కడ చదువు చదివించి రాజులుగా తయారు చేసేవారు. ఇది ఒకే ఒక్క ఈశ్వరుడి యొక్క చదువు. అక్కడ రాజయోగం యొక్క చదువు అనేది చదివి మనుష్య ఆత్మలను ఆ విధముగా స్వాధీనులుగా చేస్తారు. రాజులులాగా స్వాధీనులుగా అవుతారు. రాజు అనేవారు ఎప్పుడు ఎవరికి ఆధీనులుగా ఉండరు. మరియు మిగిలిన ధర్మం వారు ఆ ధర్మపితలు అనేవారు వచ్చారు. వారైతే మొత్తం సృష్టిని ఆధీనులుగా తయారు చేసి ఉంచారు. స్వయానికి స్వయం స్థితిలో ఉండేవారు కాదు. మరియు ఇతరులకు స్వయం స్థితి యొక్క చదువును చదివించేవారు కాదు. పరంపిత పరమాత్మ శివుడైతే సదా సమయం స్వయం స్థితిలో ఉండేవారు. సదా జ్యోతిర్బిందు స్వరూపము. వారు ఎప్పుడు శరీరం యొక్క బంధనంలోకి రారు. వారే వచ్చి స్వాధీనత యొక్క పాఠం అనేది స్వయం స్థితి ద్వారా నేర్పిస్తారు. ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో వారు జన్మ జన్మాంతరాలు రాజత్వాన్ని పొందుకుంటారు. ఒక్క జన్మల యొక్క రాజత్వం కాదు, ఆత్మయందు జన్మ జన్మాంతరాలు రాజత్వం యొక్క సంస్కారం అనేది నిండుతుంది. లేదు అంటే భారతదేశంలో 100, 150, 200 సంవత్సరాల నుండి క్రిస్టియన్స్ యొక్క శాసనం నడుస్తుంది. ఆ క్రిస్టియన్స్ అనేవారు ఏ చదువు చదివించారు? అటువంటి డాగ్లీ చదువు అనేది చదివించారు. ఈ చదువు మీరు చదివారు అంటే మేము మిమ్మల్ని నౌకర్లుగా చేస్తాం. ఉన్నతోన్నతమైన ఉద్యోగాన్ని ఇప్పిస్తాం, అనగా ఆధీనులుగా చేస్తాం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరికైతే వారి యొక్క దేహం అనేది ఉంటుందో, దేహరూపి రథం అనేది ఉంటుందో, వారందరూ కూడా స్వార్థులుగానే ఉంటారు. తులసీదాసు కూడా రాశారు, సుర నర ముని సభకి యహ రీతి స్వార్థ లాలు కరే సభ ప్రీతి అని. శరీరూపి రథం అనేది ఎవరెవరికైతే ఉందో వారందరూ కూడా స్వార్థీలు అని. ఎవరైతే స్వయానికి స్వార్థీలుగా ఉంటారో వారు ఇతరులను స్వార్థీలుగా చేస్తారా, లేదు అంటే పరమార్థీలుగా చేస్తారా? స్వార్థీలుగానే తయారు చేస్తారు. ఒక్క పరంపిత పరమాత్మే. వారు జన్మ మరణ చక్రంలోకి రారు, వారికి వారి యొక్క రథం అనేది లేదు. గర్భం నుండి జన్మ అనేది తీసుకోరు. వారే అలాంటి చదువు అనేది చదివిస్తారు. హే భారతవాసీలు, మీరైతే విశ్వ కళ్యాణకారులు. ఏదైతే పరమాత్మ తండ్రి అనేవారు వచ్చి ఈ విశ్వ కళ్యాణకారి అనేటువంటి వృత్తిని చదివించారో, ఆ వృత్తి అనేది ఈ రోజుల్లో కూడా భారత్ లో నడుస్తుంది. ఏ విధముగా? ప్రపంచంలో అలాంటి ఏ దేశము లేదు, అలాంటి ఏ ధర్మము లేదు. ఇతర ధర్మస్థులను తమ సమానంగా చేసుకుని వారి జతలో ఉంచుకున్నవారు. ఒక్క భారతే అలాంటిది. క్రిస్టియన్స్ అనే వారు వచ్చారు, ఆ క్రిస్టియన్స్ ని సోదరులు బంధువులుగా చేసుకుని వారి జతలో పెట్టుకున్నారు. ముస్లిమాన్లనే వారు వచ్చారు, దోచుకునే వారిగా వచ్చారు. ఆ ముస్లిమాన్ని కూడా వారి జతలోనే ఉంచుకున్నారు. ఎందుకు? వసుదైవ కుటుంబకం అని అంటారు కదా. ఈ మొత్తం వసుధ మన యొక్క పరివారం. ఈ భారత మాత మాతృదేశమైనది. ఆ మాత యొక్క ఒడిలో దుర్మార్గుడు, దేశద్రిమ్మరి, దొంగ, గజ దొంగ ఎలాంటి పిల్లవాడైనా కానివ్వండి, మాత అనే వారు వారిని వారి తన ఒడిలోనే దాచిపెట్టుకుంటుంది. మరి ఇంకే దేశాన్ని మాతృ ప్రధాన దేశం అని అనరు. ఈ భారతే మాతృ ప్రధాన దేశమైనది. ఎందుకు? భారత్ లో ఎప్పుడైతే తండ్రి అనేవారు వస్తారో,
ఈ మాటలే అందరికంటే ఎక్కువగా దుఃఖితులుగా అవుతారు. మాటను ధరణి అని అంటారు. ఈ ధారణాశక్తి పవిత్రతా శక్తి అనేది భారత యొక్క మాటలో ఉంటుందా? లేదు అంటే విదేశాలకు చెందిన కన్నెలు మాటల్లో ఉంటుందా? వారు ఒకరిని వదిలేసి వేరొకరిని తొందర తొందరగా చేసుకుంటారు. భారతిలోనూ ఈ పద్ధతి విధానం అనేది ఉంది. జీవనంలో ఒకే ఒక బట్టని చేసుకున్నారు అంటే వారు ఈ జీవనంలో వేరొక పతిని చేసుకోరన్నమాట. పవిత్రతను ఎక్కువగా ఉన్నతంగా భావిస్తారు. ఈ భారత మాత యొక్క బుద్ధి రూపి ధరణి అలాంటి శ్రేష్టమైన ధరణి. దీనిలో భగవంతుడు తండ్రనే వారు వచ్చి జ్ఞానమని బీజారోపణ చేస్తారు. ఆ మాటల ద్వారా ఆ స్వర్గం యొక్క తలుపులు అనేది తెరిపించడం జరుగుతుంది. స్వర్గం యొక్క తలుపును తెరిపిస్తారు. ఇది మాటల యొక్క కార్యం. ఇందుకే మాతా గురువు అని కూడా గాయనం ఉంది. మాతా గురువు లేకుండా ఉద్ధారణ అనేది జరగదు. కానీ ఏ మాట? ఈశ్వరు యొక్క జ్ఞానాన్ని తీసుకొని పవిత్రతను జీవనంలో ధరిస్తుంది. ఆ మాటలు కాదు, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటారు, నరకం యొక్క ద్వారాన్ని తెలుసుకొని కూర్చుంటారు. నారీ నరక ద్వారం అని ఈ మనిషి గురువులు అంటారు. భగవంతుడి యొక్క వాక్యం ఇది కాదు, స్త్రీ నరకానికి ద్వారము అని. అయితే భగవంతుడు వచ్చినప్పుడు స్త్రీలను స్వర్గ యొక్క తలుపులు తెరిపించడానికి నిమిత్తంగా చేస్తారు. ఇందుకే భారతీయ పద్ధతి విధానంలో శాస్త్రాల్లో కూడా ఈ గాయనం ఉంది. యుగల్స్ యొక్క పేరు అనేది చెప్పేటప్పుడు ముందు సీత అంటారు, తర్వాత రాముడు అంటారు. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఎందుకు? మొదట రాధ, తర్వాత కృష్ణుడు. ఎందుకు? ఎందుకంటే పవిత్రత యొక్క ఆచరణ పురుష ప్రకృతి అనే వారు చేయలేకపోతారు. కన్యలు మాటలు అనే వారు పవిత్రత యొక్క ఆచరణ అనేది తొందరగా చేస్తారు. ఎక్కువ దుఃఖీలు కూడా వారే.
ఇందుకే శాస్త్రాల్లో రాసి ఉంది, ఈ ధరణి యొక్క ఉద్ధారణ చేయడం కొరకై భగవంతుడు వస్తారు అని. ఎప్పుడైతే భూమి మీద పాప యొక్క బోజ అనేది ఎక్కువగా పెరుగుతుందో ధరణి మాతను వచ్చి ఉద్ధారణ చేస్తారు. అది స్థూలమైన ధరణి యొక్క విషయం కాదు. భారత మాత అని అంటారో అది ఏమిటి? భూమిని అంటారా? కాదు. కొందరు ఆచరణ శక్తి రూపి ఆత్మలున్నారు. వారు దివ్య గుణాల యొక్క ఆచరణలో అందరికంటే ఎక్కువగా సహయోగాన్ని ఇచ్చారు. ఓం శాంతి.